ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బాలార విచిత్రం కార్యక్రమం జూలై 25, 2017 నాటి ఎపిసోడ్ ప్రసారం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బాలార విచిత్రం కార్యక్రమానికి. ఏంటి వెన్నెల, ఏమైపోయింది నీ గొంతుకి అంటారా? అంతేనండి, బ్యాంకుకి వెళ్ళేవాడికి పెన్ను, యుద్ధంలో ఉన్నవాడికి గన్ను ఎంత ఇంపార్టెంటో ఆర్జేకి గొంతు కూడా అంతే ఇంపార్టెంట్. కానీ అప్పుడప్పుడు వర్షాలు పడి ఆ వర్షంలో ఆఫీస్ నుంచి కార్యాలయం నుంచి భార్యాలయానికి వచ్చే ఒక క్రమంలో తడవడాలు, ఆటో దొరకకపోతే అథవా కొద్ది దూరం నడవడాలు, ఇవన్నీ జరగడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్. సీజన్ చేంజ్ అయింది కాబట్టి అవన్నీ కామన్ అనుకోండి. అయినా సరే అరచేత్తో సూర్యుడు ఆపలేరులాగా ఇలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్లు ఏవి నన్ను ఆపలేరు. అందుకే ఎప్పుడు అమ్మాయి వాయిస్ అయితే పెద్ద కిక్కే ఉందండి, అప్పుడప్పుడు అబ్బాయి వాయిస్ కూడా వచ్చిందనుకోండి మీకు ఆ సరదా కూడా తీరిపోతుంది హ్యాపీగా. ఒక మగ ఆర్జే మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కొన్ని అడుగుతుంది మళ్ళీ మామూలుగా ఆడ ఆర్జే గొంతు మళ్ళీ బ్యాక్ టు ఫామ్కి వచ్చేస్తుంది. అప్పుడు మీకు వెరైటీగా ఉంటుంది. ఏమంటారు, బాగా కవర్ చేశాను కానీ కవర్ అవ్వలేదు ఆ విషయం నాకు కూడా అర్థమైంది. బట్ దెన్ ఎంత గొంతు బాగాలేకపోయినా, ఒంట్లో బాగాలేకపోయినా అనిపిస్తుంది కదండి అరే లిజినెస్తో కనెక్ట్ లేదు అని. అందుకే ఏదేమైనా సరే రెస్ట్ తీసుకున్నది చాలు, ఇంకా నేను ఫామ్లోకి వచ్చానని ఫిక్స్ అయిపోయాను అన్నట్టు మీకు విషయం చెప్పాలండి. ఏంటంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్టు అవి ఇవి అని చెప్పి పాత నోట్లు అసలు వాటి మీద వచ్చినన్ని ట్రోల్స్ అవి ఇవి మామూలుగా రాలేదు కదా. ఇంట్లో లేడీసు అసలైన సేవింగ్స్ స్కీమ్లో ఏ పోపుల డబ్బాలోనో కందిపప్పు డబ్బాలోనో దాచుకున్న 500 నోట్లు 1000 రూపాయల నోట్లు, సరుకులకు అని చెప్పి 800 అయిందని చెప్పి 1000 రూపాయలు తీసుకెళ్ళి మిగతా 200 దాచిపెట్టుకోవాలి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. అఫ్కోర్స్ వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారండి, రేపు పొద్దున ఇంటి యజమానికి ఎప్పుడైనా కొంచెం టఫ్ టైం ఉండి అరే ఎక్కడ చూసిన డబ్బులు మరీ ఇదిగా ఉన్నాయి, బ్యాంకులో కూడా డబ్బులు లేవు అనుకున్నప్పుడు మళ్ళీ మంచి దానకర్ణురాల్లాగా ఆవిడే తీసుకొచ్చి ఇదిగోండి ఈ డబ్బులు ఉంచండి, ఇలాగే వెళ్ళేళ్ళ చదువులు ఎప్పుడైనా అవసరం అవుతాయని చెప్పి నేనే దాచిపెట్టానని చెప్పి తెచ్చిస్తుంది. లేదు అమ్మాయో అబ్బాయో, అమ్మ ప్లీజ్ అమ్మ నేను నాన్నని అడగలేకపోతున్నాను నాకు టెన్షన్ వస్తుంది సినిమాకి వెళ్ళాలి ఫ్రెండ్స్ తోటి అని అంటే ఆ దాచిపెట్టిన డబ్బులే తీసేస్తుంది, ఓ ఫీజు కట్టుకోవడానికిస్తుంది అంతే. వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు కదా. సో ఇలా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఏవైతే బ్యాన్ చేశారో వాటిని మొన్న మొన్నటి వరకు కూడాను అప్పుడో రోజని వాళ్ళ రోజున మీరు వెళ్ళి మీ బ్యాంక్లో మీరు డిపాజిట్ చేసేయచ్చు అని చెప్పి చెప్తూ వచ్చారు రైట్. అయితే రీసెంట్గా ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 8 కోట్ల డిమానిటైజేషన్ తర్వాత వచ్చినటువంటి ఈ 500 నోట్లు 1000 రూపాయల నోట్లని 8 కోట్లు ఇప్పటి వరకు ఇంకా తన దగ్గర ఉన్నాయి. సో వాటిని ఏం చెయ్యాలి అనేది అర్థం కాక ఆర్బీఐకి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. దీనికన్నా ముందు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఈ ఏవైతే ఇప్పుడు ఈ హుండీల్లో వాటిల్లో వేశారో ఇవి ఇలా దేవుడికి దాన ధర్మాలు ముడుపులు బదులు అదేదో అప్పుడే అంటే 9వ తారీఖు నుంచి పాపం మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ డేసే ఇచ్చాడు డిపాజిషన్కి, అప్పుడే ఏదన్నా అనాథ శరణాలయ అనుకో లేకపోతే ఏదన్నా కొంచెం అవసరం ఉన్న వాటికి ఇచ్చి ఉంటే అటు వాళ్ళ పర్పస్ సాల్వ్ అయ్యేది. వాళ్ళే కొంచెము అరే మనకు కొంచెం మంచి చేశారు అని, ఇది ఎవరైతే ఈ పనులు చేశారో వీళ్ళని దేవుడు చల్లగా చూడాలని చెప్పి మంచి మనసుతో దీవిస్తారు. ఇక్కడ మీరు దేవుడు హుండీలో వేసే బదులు అదేదో మనుషులకి ఉపయోగపడితే అంతకన్నా జెన్యున్ విషెస్ ఇంకేమైనా ఉంటాయా? అవి ఆబ్వియస్లీ దేవుడిని చేరుతాయి, అప్పుడు ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని బాగా చూస్తాడు. అలా కాకుండా ఇప్పుడు 8 కోట్ల నోట్లు అంటే జస్ట్ ఇమాజిన్. ఇక్కడే కాదు వైష్ణోదేవి టెంపుల్లో కూడా చాలా అసలు మనకి ఈ మన పద్మనాభ స్వామి గుడి కానీ ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇవన్నీ మంచి అసలు రెవెన్యూ జనరేటింగ్ గుళ్ళు. మరి ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఎప్పుడు రెవెన్యూ వస్తూ ఉంటుందని తెలిసినప్పుడు వాళ్ళైనా మరి అప్పుడే ఇచ్చేయచ్చు కదా. అఫ్కోర్స్ ఎప్పటికప్పుడు వీళ్ళకి తెలియట్లేదు, అంటే 500 1000 రూపాయల నోట్లు డొనేషన్ బాక్సుల్లో వేస్తున్నప్పుడు అది మొత్తం 8 కోట్లు అయింది అని ఇప్పుడు టెలిగ్రాఫ్ వాళ్ళ కథనిక ప్రకారం ఒక పిటిషనర్ వివి రమణమూర్తి అనే ఆయన, ఆయన విశాఖపట్నంలో జర్నలిస్ట్, ఆయన ఒక పిటిషన్ని సబ్మిట్ చేశారు ఎపెక్స్ కోర్ట్ తోటి. ఒక రిక్వెస్ట్ పెట్టారనమాట, 8.29 crores వర్త్ ఉన్న డిమానిటైజ్డ్ కరెన్సీ డొనేషన్ బాక్సుల్లో ఉన్నది టీటీడీలో, దాన్ని మీరు ఎక్స్చేంజ్ చేసి మామూలు వాటితోటి మీరు ఆ డబ్బులు ఇప్పించవలసిందిగా ప్రార్థన అని ఒక రిక్వెస్ట్ పెట్టారు టీటీడీ వాళ్ళు. గవర్నమెంట్ రిఫ్యూజ్ చేసింది. అయితే ఒక వీళ్ళేంటంటే దీనికి కూడా సెంటిమెంటల్గా కొంచెం దాన్ని వర్కౌట్ చేద్దాం అనుకున్నారు. అంటే మీరు కనుక ఇది తీసుకోకపోతే ఆ డివోట్ ఎవరైతే ఉన్నారో ఆయన విష్ ఫుల్ఫిల్ అవ్వనట్టే కదా. ఆయన ఒక ఆఫరింగ్ వేశారు, చల్లని ఆఫరింగ్ వేస్తే దేవుడైనా ఎలా తీసుకుంటాడు. కాబట్టి ఆయన ఏదైతే మొక్కుకుని వేశాడో ఆ మొక్కు కూడా తీరదు. సో మీరు ఒక భక్తుడి సెంటిమెంట్స్ కూడా హర్ట్ చేస్తున్నారు అని చెప్పి వేశారు పిటిషన్. మరి ఇది ఎక్కడ లాజికో నాకు అర్థం కాదు. నిజంగా చెల్లే డబ్బులైనా చెల్లని డబ్బులైనా దేవుడు ఏం చేసుకుంటాడండి? ఆయన మనకిచ్చేవాడు, ఇచ్చేవాడు ఎప్పుడు అప్పర్ హ్యాండ్లో ఉంటాడు. అంతేగాని నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను అనేటటువంటి ఒక బార్టర్ సిస్టమ్ మాట్లాడకూడదు దేవుడు, రైట్? మనకి ఏది రాసి పెట్టిందో ఖచ్చితంగా వస్తుంది. మనకి ఏది ఇవ్వాలో అది, మనం ఏది డిజర్వింగో అది ఇస్తాడు. దానికోసమని నేను ఇంత వేశాను కాబట్టి నువ్వు ఇంత ఇవ్వాలి అనేది అయితే బార్టర్ సిస్టమ్ అయితే ఉండదు. సో ఏటా ఆల్మోస్ట్ 650 crores ఇన్కమ్ వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కదానికి. ఆయనే 50,000 crore వర్త్ ఒక బిజినెస్ ఆయన పేరు మీదుగా నడుస్తూ ఉంటుంది ఏడాది. సో ఇలాంటప్పుడు రమణమూర్తి ఆర్గ్యూ చేసేది ఏంటంటే, మీరు పబ్లిక్ మనీని చారిటీ టైప్లో ఎట్లయితే మీరు యాక్సెప్ట్ చేసి తీసుకుంటున్నారో వాళ్ళు ఇస్తున్న దానికి వాళ్ళకి తగ్గ ఇది రావాలేదు. ఇప్పుడు మనం ఒక అందుకు ఒక డబ్బులు స్పెండ్ చేస్తాం, ఇన్ రిటర్న్ మనకు దానికి సంబంధించిన సర్వీస్ వస్తుంది. అలాంటిది మరి డబ్బులు వేసి ఆయన ఈ మొక్కు తీరాలి అందుకోసం నేను నీకు వేస్తున్నాను ఫలానా గవర్నమెంట్ జాబ్ ఇంకోటో ఇంకోటో ఏదైనా వాళ్ళు అనుకున్నది, ఆ డబ్బుల్ని మీరు తీసుకోకపోతే అది మీకు మళ్ళీ ఏ విధంగా దేవుడు దాన్ని రిటర్న్ చేస్తాడు? ఈ బార్టర్ సిస్టంలో అక్కడే ఆగిపోతుంది కదా కనెక్షన్, రౌండ్ అవ్వట్లేదు అని వాళ్ళ ఉద్దేశం. అండ్ తను ఇంకొకటి క్లెయిమ్ చేసింది ఏంటంటే, ఆ డబ్బుల్ని బోర్డు టీటీడీ దేవస్థానం బోర్డు వాళ్ళు ఏ విధంగానూ ఉపయోగించుకోలేరు, అంతటి డబ్బుని అక్కడ ఉంచుకోవడం కూడాను అది ఇల్లీగల్. సో ఇది ఏ విధంగానూ పనికిరాక స్టేల్గా అయిపోయి చిత్తుకాయితల్లా అయిపోతే కనుక అది ఎందుకు పనికి వస్తుంది? కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు చూడాల్సింది అని చెప్పి అతను కూడా అడిగాడు. అయితే సెంటర్ మామూలుగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పోస్ట్ ఆఫీసులు వీటిల్లో డిమోనిటైజ్డ్ నోట్లు అన్నింటినీ మీరు ఇచ్చేయండి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఈ అవుట్లెట్స్లో ఇచ్చేయండి అని. దీన్ని కూడాను రమణమూర్తి ఛాలెంజ్ చేశారు. ఒక పిలిగ్రిమ్ సెంటర్లో ఆఫరింగ్స్ ఏవైతే ఇస్తారో హుండీల్లో వేసినటువంటి డబ్బులు, అవి సేమ్ లెవెల్ ఒక ఎన్ఆర్ఐ లేదా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేసేటటువంటి ఏవైతే అమౌంట్స్ ఉంటాయో దానికి లేని డిస్క్రిమినేషన్ దీనికి ఎందుకు వచ్చింది అని. సేమ్ ఇలాగే వైష్ణోదేవి టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో కూడాను 1.9 crore డబ్బులు చెల్లనివి ఇలాగే వేశారు. సో నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే, మనం డబ్బుల్ని అప్పట్లో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఈ విషయం మీద, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ, డబ్బుల్ని మురికి కాలువలో పడేయడానికో చెత్త కుప్పలాగా కుప్పలాగా పేర్చి తగలబెట్టడానికో అయినా సిద్ధంగా ఉన్నారు. కానీ అప్పట్లో అరే ఒక వ్యక్తికి అవసరము, వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేద్దాము, వాళ్ళు 10 కాలాలు మన పేరు చెప్పుకుంటారు, ఓకే నీకు అసలు నీ పేరు చెప్పడం ఇష్టం లేదు, ఒక అనామక భక్తుడిగాను హుండీలో డబ్బులు వేస్తున్నట్టుగానే ఒక అనామకుడుగానే అతడులో మహేష్ బాబు మందార చెట్టు దగ్గర 3 లక్షలు పడేసినట్టు అట్లాగే పడేయండి. దోస్ ఆర్ వెల్ డిజర్వింగ్, నీడీ పీపుల్ ఉంటారు, స్లమ్స్లో ఉంటారు, వాళ్ళకి మినిమం ఎమ్యూనిటీస్ కూడా ఉండవు. ఎంతోమంది పిల్లలు ఇవాల్టి పేపర్లో కూడా చూశాను, న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఎంతోమందికి మధ్యాహ్న భోజనంలో గుడ్డు కూడా పెట్టలేకుండా గవర్నమెంట్ అంటే మధ్యాహ్న భోజన పథకంలో మామూలుగా న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే రోజుకు గుడ్డు పెట్టాలి. గుడ్డు పెట్టడం అంటే ఇక్కడ మీరు వేరే విధంగా తీసుకోకండి, కోడిగుడ్డు పిల్లలకు పెట్టాలి. బట్ అంత స్తోమత లేదు, లేదా ఉండి తినేస్తున్నారా తెలియదు, కానీ మొత్తానికి ఆ ప్లేస్లో అరటిపండు పెడుతున్నారు. సో ఇలా ప్రతి దాంట్లో అమెండ్మెంట్స్ చేసుకునే బదులు మంచి న్యూట్రిషన్ని రేపటి యూత్కి మనం అందించగలిగితే దే విల్ బి మోర్ స్ట్రాంగర్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. వాళ్ళే కదా మన పిల్లర్స్. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఎంతోమంది నీడీ పీపుల్ ఉన్నారు. ఇక్కడ మొత్తము 7% నుంచి 9% మట్టుకే ఈ చెప్తున్నటువంటి సో కాల్డ్ బ్లాక్ మనీ పీపుల్, డబ్బంతా అలా స్టాగ్నెంట్గా ఉండడం ఇలాంటివి. వేరే మిగతా వాళ్ళంతా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, బీపీఎల్ వీళ్ళే ఉన్నారు. సో దీంట్లో కొంతమంది మిడిల్ క్లాస్ అయినా కూడాను వాళ్ళకి ఏదో ఒక అన్అఫోర్డబుల్ పని ఏదో వచ్చి ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. ఎవ్రీవన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. మొన్న నేను ఒక స్టాండప్ కామెడీ బిట్ ఒకటి చూశాను. ఇద్దరు ప్లేన్లో వెళ్తూ ఉంటారు. ఒక అబ్బాయి మిడిల్ క్లాస్ అబ్బాయి, పక్కన కూర్చున్న అమ్మాయి కొంచెం మంచి హైఫై అమ్మాయి. సరే పూణేలో దిగాలి, ముంబైలోనో పూణేలోనో అబ్బాయి దిగాలి ఫ్లైట్లో. సరే ముంబై దిగిన తర్వాత ఈ నాసిక్కి ఎలా వెళ్ళాలి అని అడుగుతారు ఆ అబ్బాయి. అడిగితే నాట్ అన్ ఇష్యూ, యు కెన్ జస్ట్ టేక్ ఎ క్యాబ్ అని అంటారు. క్యాబ్ తీసుకోవాలని మన నాకు మాత్రం తెలీదా, అది అఫోర్డబుల్ కాదు కాబట్టి ఏదన్నా ట్రైన్స్ ఉంటాయా ఎక్కడి నుంచి ఉంటాయా అన్న ఉద్దేశంతో నేను అడిగాను. కానీ ఈ డబ్బులో పుట్టిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళ ఉద్దేశంలో నాలాగే అందరూ డబ్బు ఉన్నవాళ్ళే. ఓన్లీ థింగ్ ఈజ్ వీళ్ళకి అసలు క్యాబ్ అనేది ఒకటి ఉంటుందని తెలియదు, ఇప్పుడు నేను వీళ్ళకి హెల్ప్ చేశాను ఆ విషయం చెప్పి అన్న దృష్టిలో చూస్తారట. అది అతను చెప్పిన విధానం చాలా సార్కాస్టిక్గా చెప్పాడు, నాకు బాగా నచ్చింది. సో ఇలా ఎవరికి డబ్బు అవసరం లేదు, వీళ్ళకి అసలు ఎట్లా వెళ్ళాం, నిజంగా మన దగ్గర డబ్బు ఉంటే మనకు చెప్పాలటండి. ప్రపంచం అంతా చుట్టిరాము వరల్డ్ టూర్లు వేసుకుని, గో ఆన్ ఎ వెకేషన్, గో ఆన్ ఎ హాలిడే, రోమ్ ఇన్ లండన్, షాప్ ఇన్ ప్యారిస్ ఇలా చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసము, అసలు అది ఎంతవరకు ఫీజిబుల్ అనేది మనకు తెలుసు. అలాగా డబ్బు ఉన్నదా లేదా అన్నది వాళ్ళకి అక్కర్లేదు. డబ్బుతో ఇవి ఇవి చేయొచ్చు, నీకు అవి తెలియట్లేదు, నీ దగ్గర డబ్బు ఉంది కానీ నా అలాగే, కానీ నీకు నాకు ఇవన్నీ తెలుసు నీకు తెలియట్లేదు అన్నట్టుగా మాట్లాడతారు. సో అలా డబ్బు ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా కొంచెం కనుక సెన్సిబుల్గా ఖర్చు పెడితే వీ కెన్ డూ వండర్స్. ఎంతోమంది జీవితాల్లో ఒక మంచి వెలుగు తీసుకురావచ్చు. సో ఈ విధంగా రమణమూర్తి గారు మటుకు ఈ పిటిషన్ వేశారు. మరి అది ఏమవుతుందో చూడాలి. బట్ చెల్లని నోట్లని దేవుడికి ఆఫర్ చేస్తే దేవుడు కూడా అసలు ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. ఏం తెలివి తక్కువ వాడు కాదు కదా. వీడు చెల్లట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంత లంసంగా తీసుకొచ్చిన డబ్బులు వేస్తున్నాడు అని మనకి ఇవ్వాల్సిన ఏదో ఇస్తూనే ఉంటాడు. దాని బదులు కన్స్ట్రక్టివ్గా ఏదన్నా అప్పుడే కనుక పని చేస్తుంటే ఈ వాటికి వాళ్ళ దీవెనలన్నా మనల్ని చల్లగా చూసేవి. అది ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మేము ముందుకు వస్తాం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం జూలై 25, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. గీయేనా మనిషి నంక జరంత కళాపోసని ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలు ఉన్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచినొస్తున్న భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక, అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశం ఏగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూనింగ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం జూలై 25, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలార విచిత్రం కార్యక్రమానికి. సో ఇందాక మనం డబ్బులు ఎక్కువగా ఉంటే కనుక ఎట్లాంటి పనులు చేస్తారు, అందులోనే డిమానిటైజేషన్ వల్ల దేవుడి దగ్గర వేయడానికి కూడాను చాలా రకాలుగా ఆలోచించి ఇంకా ఇది వదులుకోలేము అనుకున్నప్పుడు కొంచెం దాన్ని సద్వినియోగం చేస్తున్నాము అని అనుకుని ఎవరికీ పనికి రాకుండా స్టేల్ చేసిన విధానం చూసాం, రైట్? ఇప్పుడు డబ్బులకు సంబంధించిన ఇంకొన్ని కష్టాల గురించి చెప్తాను. డబ్బులకు సంబంధించిన కష్టాలు అనగానే మీరు పేదరికము ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చెప్తాను అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. ఎందుకంటే డబ్బు అనేది అందరికీ అవసరమైన ఒక వస్తువు. యాక్చువల్లీ వస్తువు అనే కన్నా కూడాను ఇది ఒక రకమైన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ లైఫ్ విచ్ మేక్స్ యువర్ లైఫ్ లైవ్లీ. ఎందుకంటే మనకి మంచి నీళ్ళు ఏదైతే ప్రాణాధారమో, అలాగే అంటే అందరూ అంటారే డబ్బు ఏమైనా తిండి పెడుతుందా, ఎంత ఉంటే అంత చాలు. ఎస్, ఆ ఎంత ఉంటే అంత చాలు అన్నదానికి లిమిట్ ఎవరు డ్రా చేయలేరు. ఒక చిన్న బైక్ ఉంటే, సైకిల్ ఉంటే బైక్ కావాలి, బైక్ ఉంటే కారు కావాలి, కారు ఉంటే సెడాన్ కావాలి, సెడాన్ ఉంటే ఎస్యూవి కావాలి, ఇవన్నీ ఉంటే పోర్చే లాంటి కొంచెం పెద్ద పెద్ద మంచి లగ్జరీ కార్స్ కావాలి. సేమ్ ఇస్ ద కేస్ విత్ షెల్టర్. టెంట్ పూరి గుడిసెలో ఉన్నవాడు ఒక చిన్న ఇంట్లో ఉందాం అనుకుంటాడు, సింగిల్ రూమ్లో. సింగిల్ రూమ్ ఉన్నవాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, లగ్జరియస్ విల్లా, ఇండిపెండెంట్ హోమ్ ఇలా. సో దేనికి ఒక అంతు అంటూ ఉండదు. ఏదో మామూలుగా బండ మీదే బట్ట, మన ఒంటి మీదే బట్ట అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాడికి ఒక 3-4 జతలు ఉంటే కాస్త రెస్పెక్టబుల్గా బాగుంటుంది అనుకుంటాడు. అది ఉన్నవాడు పండగకి ఏదైనా ప్రతి పండగ ఒకటి కొనుక్కోవాలనుకుంటాడు. అది ఉన్నవాడు మాల్కి వెళ్ళి ఏదన్నా మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవాలనుకుంటాడు. అర్మాని సూట్ అంటాడు, తర్వాత గుచ్చి వాచెస్ అంటాడు. సో యూ నెవర్ నో, అంటే ప్రతి వాళ్ళకి డబ్బుని డిఫైన్ చేయడానికి ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది. కొంతమంది పెట్టుకున్న వాచ్ని బట్టి అబ్బో గ్రేట్ స్విస్ వాచ్ రోలెక్స్ పెట్టుకున్నాడు అంటారు. ఫాస్ట్ ట్రాక్ పెట్టుకుంటే విచిత్రంగా చూస్తారు. బ్రాండ్ డిఫైన్స్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఇందులో ఎవరు ఎక్స్క్లూజివ్గా ఇది నేను ఇలాగే ఉంటాను, నేను ఇది మాత్రమే వాడతాను అనేటట్టుగా ఉండదు. కొంతమంది పర్ఫ్యూమ్ని బట్టి వాళ్ళ స్టేచర్ ఏంటనేది చెప్పగలరు. ఆల్ దిస్ డిఫైన్స్ అస్ ఇన్ ద సొసైటీ. సో ఇలాంటప్పుడు మనకు తెలియకుండానే మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అనేది ఆలోచించకుండా కొన్నిసార్లు కొంచెం ఫాల్స్ ప్రెస్టేజ్కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అరే మనం వాళ్ళందరూ కారు కొనుక్కున్నారు, ఐదుగురు ఉన్నారు, ఎప్పుడు ఆటోల్లో వెళ్లే బదులు ఒక కారు కొనుక్కోవచ్చు కదా అని అంటున్నారు. పైగా ఈ మధ్య ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉదారంగా మనకి ఇచ్చేస్తూ ఉన్నారు లోన్లు. మనకి ఎంతసేపు మన జీవితంలోకి ఏ అమ్మాయి వస్తుందనేది ముందు చూసుకున్నా చూసుకోకపోయినా ఈ అమ్మాయి మటుకు ఖచ్చితంగా వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ అమ్మాయి అంటే ఏ అమ్మాయి అనుకుంటారేమో, ఈఎంఐ రైట్. సో ముందు ఈ అమ్మాయితో అన్ని కొనేసుకుంటే ఆ తర్వాత రావాల్సిన అమ్మాయి వస్తుందని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో అన్ని కొనేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈఎంఐలు సరే అవి ఇవి అన్నీ కడుతున్నాం, బాగానే ఉంది, కొనేసాం, స్టిల్ చేతిలో డబ్బు ఎప్పుడైనా సరే ఉండాలి, కొన్నిసార్లు మనదన్న టైం అంటూ ఉండదు. సో కొంచెం సేవింగ్స్ అనేది ఉండాలనుకుంటారు. ఈ సేవింగ్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ట్రంప్ కార్డుకి పడిపోతారు. ఏంటా ట్రంప్ కార్డు? ఎస్, యు ఆర్ రైట్, క్రెడిట్ కార్డు. అసలు ఒక ప్లాస్టిక్ మనీ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే, ప్లాస్టిక్ మనీ అనే కాదు చెప్పాలంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే, లక్ష అనేది ఒక రెండు అక్షరాలేగా అనిపిస్తుంది. ఇది వరకు సినిమాల్లో కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, అంటే ఒకసారి మీరు ఏదైనా పాత సినిమా తిరగేయండి, ఏమిటో కట్నం 5,000 అడిగారు ఎక్కడి నుంచి తెచ్చేది అంటూ ఉంటారు. 5,000 కట్నము, దానికి వీళ్ళు ఇంత తర్జన భర్జన పడుతున్నారా అని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అంటే మొబైల్ వచ్చిన కొత్తల్లో కొద్దిగా వీళ్ళకి డేటా ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉండేది. ఏది కొంచెం ఎంఎన్సీ కంపెనీస్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, వాటికి వీటికి. మొబైల్ వచ్చిన కొత్తల్లోనే ఉందిలేండి. ఇప్పుడు ఈవెన్ ఇప్పటికీ కొన్నిసార్లు మీరు గమనిస్తే మీకు వేగ్గా మీరు ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక మొబైల్ నెంబర్ తీసుకుని వాళ్ళకి మెసేజ్ని పంపిస్తూ ఉంటారు. కోకోకోలా లాటరీ ఇంత అమౌంట్ వచ్చింది, 15,000 pounds, లేకపోతే ఒక యుఎస్లో ఒక ఆవిడ పాపం పోయే స్థితిలో ఉన్నారు, ఆవిడ దగ్గర ఉన్న డబ్బంతా ఏం చేయాలో అర్థం కాక ర్యాండమ్గా అలా చూసి వాళ్ళ సెక్రటరీ, మీరు చాలా మంచివారు, మీరు ఇక్కడ ఎన్నో దాన ధర్మాలు చేశారు అందుకని మీకే ఇద్దామని వాడు ఫిక్స్ అయిపోయింది, మీరు ఒక్కసారి మీ మొబైల్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్సు, మీ ఫోన్ నెంబర్, మన ఇంటి అడ్రస్సు పంపించేస్తే మీకు బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి అని. ఒక్క విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, హలో బ్రదర్లు మల్లికార్జునరావు చెప్పినట్టు అలా అక్కడెక్కడో ఉన్న ఆయనకి తెలిసిపోయింది ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది అన్నట్టు, అక్కడెక్కడో ఉన్న మనిషికి మనం దాన ధర్మాలే చేసామా దొంగ పనులే చేసామా ఎలా తెలుస్తుంది అన్న చిన్న కామన్ సెన్స్ మర్చిపోయి హీరో హోండా వాళ్ళ లాటరీ అనో ఇంకొకటనో ఇంకొకటనో మొత్తానికి ఏదైనా వచ్చిందనగానే, అర్రే మొన్న నేను థమ్స్అప్ కొన్నాను, మేబీ కోకోకోలా థమ్స్అప్ ఒకటే కంపెనీ కదా, మేబీ దానివల్లే అయ్యి ఉంటుంది నాకు వచ్చింది అని చెప్పి ఎంతోమంది ఫస్ట్లో, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అని ఎంతోమంది పంపించేవాళ్ళు వాళ్ళ డీటెయిల్స్. అది ఏం జరుగుతుంది అనేది జరిగే వరకు ఎప్పుడూ తెలియదు. బట్ అప్పటి వరకు మాత్రం ఇదే తంతు కదా. సో ప్రతి మనిషికి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి. అందులోనూ ముఖ్యంగా ఫ్రీ మనీ వస్తుందంటే ఎవ్వరూ వదనరు. పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి ఆఫీస్లో పని చేసి వచ్చి చచ్చి చెడి వచ్చిన తర్వాత హమ్మయ్య ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే మళ్ళీ వంట వార్పు పిల్లలు ఇల్లు హోంవర్క్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఇంకేదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ జీవితాన్ని ఇలా ఉరుకులు పరుగులుగా ఎక్కడ ఊపిరి తీసుకునేంత టైం కూడా లేనట్టుగా పనిచేస్తూ ఉన్నా కూడా వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది ఇచ్చే ప్రశాంతత ఫ్రీగా వచ్చే డబ్బుతో అస్సలు రాదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అలా ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే పోతుంది, ఎలా వచ్చిందో అలాగే పోతుంది. కష్టపడింది మనది ఎన్నటికీ కాదు. ఈ సింపుల్ రీజన్ అర్థం చేసుకోకుండా చాలామంది లాజిక్ని అర్థం చేసుకోకుండా ఫ్రీ మనీ అనగానే అర్జెంటుగా ఏమో ఏ పుటలో ఏ పా ఉందో ఒకసారి ఇచ్చేస్తే పోలా, ఏముంది మహా అయితే మన మొబైల్ నెంబర్ ఏం చేస్తాడు అనుకుంటారు. ఈ మొబైల్ నెంబర్ని టెర్రరిస్ట్ గ్రూప్ యాక్టివిటీస్ కోసం వాడచ్చు, ఇంకేదన్నా వేరే మాల్ ప్రాక్టీస్కి వాడచ్చు. ఆ తర్వాత ఈ నెంబర్ దాంట్లో పరాలన్న దాంట్లో దొరికిందంటే అబ్బే నాకు అసలు దాంతో సంబంధాలే లేవని మీరు ఎంత మొత్తుకున్నా ఏమి చేయలేము. ఏమో ఆ టాలీవుడ్ డ్రగ్ కేసులో కెల్విన్లోనే దొరకచ్చు, కెల్విన్ కాల్ లిస్ట్లో, యు నెవర్ నో. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా జరుగుతుందని కదా. సో ఈజీ మనీ అనేది అలవాటు అయిపోయిన తర్వాత ఏదైనా సరే ఓకే ఇది మేబీ చూద్దాం ట్రై చేద్దాం ఒకవేళ వస్తే వస్తుందేమో అన్నట్టుగానే ఉంటుంది. ఇక టెలికాలర్స్ ఇంకో రకమైన పద్ధతి, వీళ్ళు అర్జెంటుగా ఫోన్ చేసేసి మీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది, అసలు మీ సివిల్ స్కోర్ అదిరిపోయింది, మీ ఇలాంటి వాడు ఇంక అసలు ఇంకెవరు లేరు, అదేంటో ఎప్పుడూ లేని అదృష్టాలన్నీ తలుపు తట్టినట్టు మనము ఏదైనా వేరే అంటే వేరే స్టేట్లు రోమింగ్లో ఉన్నప్పుడు ఎక్కువగా వస్తాయి, అప్పుడే ఎస్ఎంఎస్లు వస్తాయి, అప్పుడే కాల్స్ వస్తాయి. మీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది, మీకు మేము టాపప్లో ఆల్రెడీ మనమే ఆల్మోస్ట్ ఒక 6-7 లక్షలకి ఆటోమొబైల్ లోనో లేకపోతే పర్సనల్ లోనో తీసుకుని ఎప్పుడు అయిపోతుందిరా బాబు అన్నట్టుగా ఉగ్గ పట్టుకుని ప్రతి నెల 15,000-16,000 ఈఎంఐని కట్టేస్తూ ఉంటాం. అదేదో కాస్త ట్రాక్ రికార్డ్ బాగుంది, ఎందుకు బాగుంది, మనకి టైంకి శాలరీ పడుతుంది కాబట్టి అది అక్కడి నుంచి అటు కట్ అయిపోతుంది కాబట్టి. ఇది ఆసరాగా పెట్టుకుని మీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది, మీకు టాపప్గా ఇంకో 6 లక్షలు ఇద్దామని మేము ఫిక్స్ అయిపోయాం, మీరేం చేయక్కర్లేదు, అసలు డాక్యుమెంట్లే అక్కర్లేదు, జస్ట్ మీరు ఇలా అకౌంట్ నెంబర్ మీ మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి వెళ్ళిపోయి అక్కడ క్లిక్ చేస్తే చాలు ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంటారు. ఇప్పుడు ఇలాగే ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ ఆ తర్వాత వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్ర వడ్డీ వేసి మొత్తాన్ని లాగిదాన 10 లక్షలు చేస్తారు. ఈ ట్యాక్టిక్స్ని తెలియక మనం అబ్బో ఇంకేముంది మనని గంగా పొగిడారు, అసలు మన ట్రాక్ రికార్డ్ ఇది జస్ట్ నాట్ జస్ట్ ట్రాక్ రికార్డ్ ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్టుగా మనం బిల్డప్ ఇచ్చేసి అబ్బో నన్ను గంగా అన్నారని చెప్పి మనము ఫీల్ అయిపోతూ ఉంటాం. సో ఇలాంటి స్ట్రాటజీలు వాడుతూ ఉంటారు డబ్బు కోసం. ఇది అట్లీస్ట్ ఈ టాపప్ లోను అది ఇది అంటే పర్వాలేదు, కొంచెం ఒక విధంగా ఒక మోస్తరుగా పర్లేదు, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవేంటో నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం, జూలై 25, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. పిన్స్ ది టెకీ టాక్ విత్ కేపీ బీపీ వీబీ. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ వీబీ వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. హలో కేపీ.
హే బీపీ, ఎలా ఉన్నారు?
బ్రహ్మాండం. ఈ షో దాదాపు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం కేపి?
3 సంవత్సరాలు.
ఇది 4వ సంవత్సరం. సో స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా.
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం, జూలై 25, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలార విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం డబ్బు, దానికి సంబంధించినటువంటి అంటే ఈజీ మనీ, వేస్ ఆఫ్ ఈజీ మనీ అండ్ వేస్ ఆఫ్ ఫ్రాడ్స్, వేస్ ఆఫ్ గెటింగ్ ది థింగ్స్ డన్, అది దేవుడితో అయినా మనుషులతో అయినా, ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, కాల్ చేస్తారు. మనం బండి మీద ఉన్నప్పుడు, అర్జెంటుగా ఏదైనా ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు, మీటింగ్లో ఉన్నప్పుడు, ఇలాంటి క్రూషియల్ టైమ్స్ వాళ్ళకి ఎలా తెలుస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. డేటా ఎక్కడి నుంచి వస్తుందో అంతకన్నా అర్థం కాదు. మనం డిఎండి అని పెట్టుకుంటాం కూడా, ఆ డిఎండి ఉన్నా కూడా మీరు ఫోన్ చేస్తారు, ట్రూ కాలర్లో స్పామ్ అని వస్తుంది, ఎత్తాలో వద్దో తెలియదు. నౌకరీ నుంచి, మోన్స్టర్ నుంచి కాల్స్ వస్తాయి. మీ రెజ్యూమ్ని 300 మంది చూశారు. మీ రెజ్యూమ్ని కొంచెం కనుక షైన్ చేస్తే, యాక్చువల్గా ఒక ఎంఎన్సీ వాళ్ళు మమ్మల్ని అడిగారు, గూగుల్ కంపెనీ వాడు, అలాగే మైక్రోసాఫ్ట్ వాడు కూడా అడిగాడు. కానీ మేమే ఏమో వాళ్ళు ఇంట్రెస్టెడ్ కాదు, మేము కనుక్కొని చెప్తాము అని చెప్పి మేము ఆగాం. మీరు ఇంట్రెస్టెడేనా, జాబ్ కోసం చూస్తున్నారా అంటాడు. అప్పటి వరకు మనం చూసినా చూడకపోయినా, ఓ గూగుల్ మైక్రోసాఫ్ట్ కాగా నన్ను తీసుకుంటారని చెప్పి అర్జెంటుగా అవును అంటాం. ఇది అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే మీ రెజ్యూమ్ కొంచెం అంత ఇదిగా లేదు, సో వాళ్ళకు కూడా షైన్ అయ్యేటట్టుగా కనపడాలి అని అంటే, మా దగ్గర ఇది ఉంది, మీరు ఇప్పుడేం పే చేయక్కర్లా, మీకు గూగుల్లోనో మైక్రోసాఫ్ట్లోనో వచ్చాక మీరు జస్ట్ ఒక హాఫ్ సాలరీ పే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కేవలం రిజిస్ట్రేషన్కి 3000 కడితే సరిపోతుంది అంటారు. 3000 మనం ఎన్ని ఖర్చు పెట్టట్లేదు, అందులో ఇది ఒకటి అనుకుంటాం. వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, పేటిఎమ్ ఇంకోటో అలాంటి నెంబర్లు ఏవి ఇవ్వరు, వాళ్ళు డైరెక్ట్గా మీ మీ క్రెడిట్ కార్డు నెంబరు డెబిట్ కార్డు నెంబరు మీరు మాకే నెంబర్లు చెప్పక్కర్లా, నేను పోర్టల్ చెప్తాను ఆన్ చేసి ఉంచండి, నేను అదేంటి మీరు కార్డ్ నెంబర్ కొట్టండి మీ మొబైల్లోనే అని మొత్తం అంతా వాళ్ళే చెప్తారు. సరే ఓకే, వాళ్ళకేం చెప్పట్లేదు మనమే కదా ప్రెస్ చేసేది అనుకుంటాం. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, ఒకసారి ఇలాగే జరిగింది. మా ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, ఇలాగే చెప్పాడు. కరెక్ట్గా పెట్టేసిన 2 నిమిషాలకి తన ఫోన్కి తన నెంబర్ నుంచే కాల్ వచ్చింది. ఏంట్రా అంటే, అమితాబ్ బచ్చన్ కోల్మనగా కరుడుపతి నుంచి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఫోన్ చేశాడు. చేసి, హాయ్ మే అమితాబ్ బచ్చన్ బోల్ రా హూ కోల్మనగా కరుడుపతి సే, ఆపనే ఏక్ ప్రశ్న కా ఉత్తర సహీ దియా ఇసిలియే హమ్ ఆప్కో కాల్ కియే, ఆప్ ఉన్ చునే హువే లిస్ట్ మే సే హే అది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. ఆ గొంత అచ్చు ఏబీలాగే ఉంది. అబ్బో అమితాబ్ బచ్చన్ గంగ నాకు ఫోన్ చేశాడు అసలు ఇంకేంటని చెప్పి మామూలుగా లేదు తన ఆనందం. క్యా ఆప్ని రిజిస్ట్రేషన్ కియా హే అన్నాడు. హా సార్ అన్నాడు. పైగా ఏంటి అది ఐవీఆర్ఎస్ అయితే కొంచెమనే డౌట్ వచ్చేది. ఐవీఆర్ఎస్ కాదు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. సో హాయ్ మాణికాజీ అది అనేసరికి అబ్బో ఇంకేమని తెలిసిపోయింది అది ఇది అని చెప్పి మహదానందం అనమాట. సార్ మీరు ఎక్కడ వరకు ఎంతవరకు చదువుకున్నారు అన్నీ అడుగుతున్నాడు అని చెప్పింది. అయిపోయింది, మీరు మీ మొబైల్ నెంబర్ని దీంట్లో మీ కీప్యాడ్లో ఒకటి నొక్కండి రెండు నొక్కండి ఉంటుంది కదా అట్లా మీ మొబైల్ నెంబర్ నొక్కండి, ఆ తర్వాత మీరు ఇంగ్లీష్లో కంఫర్టబుల్ అయితే ఇది నొక్కండి అది అన్నాడు. ఓకే ఇప్పుడు నాకు క్వశ్చన్ అడుగుతున్నాను అన్నాడు. అయిపోయింది, దాంట్లో క్లూలు ఇచ్చాడు అంతా అయిపోయింది. ఫోన్ పెట్టేసిన తర్వాత తన మొబైల్కి తన మొబైల్ నెంబర్ నుంచే కాల్ వచ్చింది. ఏంట్రా అంటే ఇది జరుగుతున్నంతలో క్లోనింగ్ సిమ్ కార్డ్ చేసేసారు. సో ఆ క్లోనింగ్ సిమ్ కార్డ్ నుంచి ఎవరెవరికి కాల్ వెళ్తుందో తెలియదు. దెబ్బకి టార్ బుట్టేసి అర్జెంటుగా ఎయిర్టెల్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏంటిది అని చెప్పి అడిగితే వాళ్ళు బ్లాక్ చేశారు. సరే ఆ తర్వాత చెప్తున్నా అంటే వేస్ ఆఫ్ గెటింగ్ ఎర్నింగ్ మనీ ఈజ్ సో సింపుల్ దీస్ డేస్. ఈ హ్యావ్ క్రెడిట్ కార్డ్, ఈ క్రెడిట్ కార్డ్ అయితే మామూలుగా లేదు అసలు. అందులోను మనకి ఏవి తెలియదు. క్రెడిట్ అనే పదము మనకి శాలరీ పడ్డప్పుడు అయితే ఎంత ఆనందంగా ఉంటుంది అసలు. 31st ప్రతిసారి యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ సో అండ్ సో అనగానే అమ్మా గుండె నిండా ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి. బట్ ఇదే క్రెడిట్, క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మో అసలు ఈ ఫేజ్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. చెప్పాలంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్ వచ్చే వరకు ఒక రకమైన రంధి, అరే అందరికీ ఉంది నాకే లేదు, చెప్స్ అది ఉంటే నా క్రెడిట్ కార్డ్ ఉంటే కొనేయచ్చు పెద్ద ప్రాబ్లం కాదు అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ కాల్ సెంటర్ వాళ్ళు మనకు ఫోన్ చేసి మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉండే ఫ్రీగా ఇస్తున్నాము, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ లేదు, మెయింటెనెన్స్ ఫీ అంతకన్నా లేదు, మీరు మీ ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి మీకు మీరు యాజ్ అ గోల్డ్ కస్టమర్ మేము మీకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటే అబ్బో అనుకుంటాం మనం. తీరా వద్దు వద్దు అసలు ఫస్ట్లో మనకి భయం వేస్తూ ఉంటుంది. మన ఫ్రెండ్స్ని చూసి అమ్మో ఎందుకు లేవు మళ్ళీ డిఫాల్టర్ అయితే సివిల్ స్కోర్ అదైతే ఇదైతే అని చెప్పి మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం వద్దులే అని. ఎన్నిసార్లు మనం వద్దంటామో అన్నిసార్లు వాళ్ళు కాల్ చేస్తారు, సార్ ఇవాళ ఆఫర్ ఉంది సార్ మీకు అది ఇది అని చెప్పి. అది కూడా ఏంటి మనని ఎంతలా ప్రలోభ పెడతారంటే అసలు ఈ కస్టమర్ కేర్ వాళ్ళు మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ ఎలిజిబిలిటీ, మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు, అసలు ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు, సింపుల్గా 2 మినిట్స్లో అయిపోతుంది, 3 వర్కింగ్ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుంది అది అనేసరికి అబ్బో ఇంకేముంది అనుకోండి. 10 సార్లు నో అన్న 11 సార్లు మంచి తీస్తా అనిపిస్తారు. పైగా క్రెడిట్ కార్డ్ మీద మీకు ఈ ఆఫర్ ఉంటుంది అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు 10,000 షాపింగ్ చేస్తే 3,000 క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అని తెగ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. అంతే అంటే ఇప్పుడు దీని ప్రకారం మనం 10,000 పెట్టి అర్మానీ సూట్ కొనాలి అంటే 7,000 వచ్చేస్తుంది అనుకుంటారు. 10,000 అర్మాని సూట్ వస్తుందో రాదో నాకు తెలియదు. వెరీ పూర్ అండ్ బ్రాండ్స్. సో మామూలుగా ఒక మాట వరుస, అర్మాని సూట్ కాకపోతే ఆండ్రాయిడ్ ఫోన్. సో ఇలా మొత్తానికి అవి చూసి మనం ఎగ్జైట్ అయిపోయి అబ్బో ఇంకేముంది అని చెప్పి క్రెడిట్ కార్డు తీసేసుకుంటాం. ఈ రివార్డ్స్ క్యాష్ బ్యాక్స్ కోసం తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇకపోతే చాలా మటుకు ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది, మనం కూడా తీసుకుంటే పని అయిపోతుంది కదా, అలా పడు ఉంటుంది. మనమేం వాడతామా పెడతామా, ఊరికినే తీసుకుని పెట్టుకుంటాం, ఏదైనా అవసరమైతేనే వాడతాం. ఎమర్జెన్సీ అప్పుడు ఇదే కదా మనకి ప్రాణాధారం, ప్రతిసారి డబ్బులు జేబులో ఉండాలని లేదు. ఇది కనుక తీసుకుంటాం 40 రోజులు మనకి కొంచెం గ్రేస్ ఉంటుంది. ఈలోపు కట్ ఏమేంటి, 10 రోజుల్లో జీతం వస్తుంది, ఏం మాట్లాడుతున్నాం అనిపిస్తుంది. ఇక ఈ గేటు తర్వాత ఐఎల్టీఎస్ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా జిఆర్ఈ, వీటికి ఎక్కువగా క్రెడిట్ కార్డ్ పేమెంట్సే చేయాలి. అండ్ అది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ కొంచెం ఎక్కువ కంపారిటివ్గా డెబిట్ కార్డ్స్తో పోలిస్తే. ఏదైనా ఫస్ట్ అర్జెంటు క్రెడిట్ కార్డ్ అయితే కనుక యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు సే సపోజ్ ఏదైనా కొంచెం మంచి పెద్ద ఏసీ స్ప్లిట్ ఏసీ కొనాలి, లేకపోతే వాషింగ్ మెషిన్ కొనాలి, ఇంకోటి ఏదో కొనాలి, డౌన్ పేమెంట్ కట్టి ఆ తర్వాత మొత్తం ఒకటేసారి 38,000-40,000 పెట్టి కొనలేము. సో దాన్ని ఈఎంఐకి మార్చుకోవాలి. ప్రతిసారి బజాజ్ ఫైనాన్స్ అక్కడ ఉంటుందో లేదో తెలియదు. ఇలాంటప్పుడు క్రెడిట్ కార్డ్ అనుకోండి, డౌన్ పేమెంట్ వాడే కట్టుకుంటాడు, ఆ తర్వాత దాన్ని ఈఎంఐకి ఏదైనా మార్చుకోవడానికి కూడా ఉంటుంది, మహా అంటే 1,000-2,000 ఎక్కువ తీసుకుంటాడు. ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఈఎంఐ ఆప్షన్స్ కావాలంటే క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. అట్లా కూడా కొంతమంది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సరే రీజన్ ఏదన్నా కానీ క్రెడిట్ కార్డు ఉంది అని అంటే అప్పా గుండెల్లో చాలా ధైర్యంగా ఉంటుంది. రేపొద్దున ఎటు పోయి ఎటు వచ్చినా డబ్బులు మరీ అవసరమైతే నో ప్రాబ్లం, ఈజీగా కట్టచ్చు. 40 రోజులు గ్రేస్ ఉంది, కట్టలేమేంటి, ఆ మాత్రం రేపు పాటికి శాలరీ రానే వస్తుంది. అందులో ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇచ్చేస్తాడులే పాపం వాడు మంచోడే అనుకుంటారు. నెమ్మది అదేంటో కానీ అది మన స్వైప్ చేసేప్పుడు ఏమీ తెలియదు. ఇలా అసలు ఏదో సుతారంగా మనల్ని ఒక నెమలీగతో ఇలా అంటున్నట్టు భలే ముద్దుగా అనిపిస్తుంది. స్వైప్ చేసినప్పటి నుంచి టిక్ టాక్ స్టార్ట్ అవుతుంది. అది ఇంకా మామూలుగా ఉండదు. ఎంత టెన్షన్ క్రియేట్ చేస్తుందంటే యూ హార్డ్లీ కెన్ బ్రీత్. అది దగ్గరకు వస్తున్నది ఆ టైం అంటే మీకు టెన్షన్ వచ్చేస్తుంది. అప్పటి వరకు బిల్లింగ్ డేట్ బో ఇంకా చాలా టైం ఉంది అనిపిస్తుంది. అది అయిపోయిన దగ్గర నుంచి ఏంటో వెంట వెంటనే అయిపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మొన్ననే కదా తీసుకుంది అనిపిస్తుంది, అప్పుడు 40 రోజులు అయిపోతుంది. ఆ టైంకి 38వ రోజున అకౌంట్లో డబ్బులు లేకపోతే అమ్మో చర, ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. ఇక మామూలుగా మినిమం అమౌంట్ ఇంత కట్టాలి, ఇది కాకపోతే కనుక మీకు అంత అవుతుంది ఇంత అవుతుంది అని చక్రవడ్డీ భూచక్రవడ్డీ వేసి అది ఎట్లా అంటే అది పాపం పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఆల్మోస్ట్ 1/4 ఎక్కువ కడతారు. ఇవన్నీ బదులు పోలేదన్నా మేనేజ్ చేద్దామా అంటే అది కుదరదు. ఆ మినిమం అమౌంట్ డ్యూ ఒకటి కట్టుకుంటే అలా పేర్కొంటూ పోతుంది. లాస్ట్కి ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు నా వల్ల కాదు, నేను వాడుకున్నాను, ఓకే అయిపోయింది, ఇప్పుడు ఏంటి, నీకెంత నాకెంత, సెటిల్మెంట్కి కూర్చున్నాం, మేము కట్టాల్సింది 150,000 అవుట్ స్టాండింగ్ ఇంత, నేను ఇంతకన్నా ఎక్కువ కట్టలేను, నువ్వు కావాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకో, ఓ 40,000 కట్టగలను, అంతకుమించి నేను కట్టలేను అంటే వాడు అటు ఇటు కాకుండా 55కో 60కో తెగబడతాడు. ఆ 60,000 కట్టి బయటకు వచ్చాడు, జన్మలో మళ్ళీ క్రెడిట్ కార్డ్ తీసుకోకూడదు అని ఫిక్స్ అయిపోవడం. దాన్ని ఏమంటాను మన శ్మశాన వైరాగ్యం లాగా అనమాట. 2 రోజులు అసలు అబ్బో క్రెడిట్ కార్డా, ఎవరిని తీసుకోమని చెప్పను నేను, అసలు సజెస్ట్ చేయను, ప్లానింగ్ లేనప్పుడు తీసుకోవడం బెస్ట్, అది ఇది అని ఓ తెగ చెప్పేస్తూ ఏమవుతుంది మళ్ళీ మొదలు. ఓ 5-6 వారాల తర్వాత మళ్ళీ ఇంకోటి ఫోన్ చేస్తాను అంతే. చిరంజీవి పాట ఉంటుంది కదా, ఈసారి మా కాలనీలోకి ఐశ్వర్య వచ్చింది అన్నట్టు మళ్ళీ మొదలు. ఈ బ్యాంకు పాపం వీడు చాలా తక్కువ అమౌంట్ వేస్తాడు, ఇంట్రెస్ట్ ఎక్కువ వేయడు, ఇలా అనుకుంటూ ఉంటాం. మనకి తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎంత ఇంట్రెస్ట్ వేసినా తీసుకుంటాం, ఆ విషయం మనకు అప్పుడు తెలియదు కదా. సో ఇంతకీ ఇలా తీసుకున్న తర్వాత రీపేమెంట్ స్కెడ్యూల్కి వచ్చేసరికి లిమిట్ సపోజ్ 1 lakh ఉండాలి, రోజులు గడిచే కొద్దీ తెలియకుండానే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం, అప్పుడప్పుడు రీపే లేట్ అవుతుంది, బట్ మన ప్రాబ్లమ్స్ బ్యాంకు వాళ్ళు అస్సలు పట్టించుకోరు కదా, ఇంట్రెస్ట్ మాత్రం బాగా ఎక్కువైపోతుంది. 4 cards వాడుతూ కూడా సపోజ్ 4 credit cards 4 banks నుంచి ఒక్కొక్క కార్డుకి బిల్లింగ్ డేట్ ఒక్కొక్క డేట్ పెట్టుకుని ఒక దాంట్లో నుంచి ఇంకో కార్డుకి పేమెంట్ చేస్తూ ఉంటారు, అంటే ఛార్జెస్ పడకుండా చేసుకుని ఉన్నన్ని రోజులు అది బాగా నడుస్తుంది. ఇప్పుడు సే సపోజ్ ఒకదాని డ్యూ డేట్ 7th, ఇంకో దానిది 18th, ఇంకో దానిది 30, ఇట్లా ఉందనుకోండి, 35th దానికి దీంట్లోది, దీంట్లోంచి దీంట్లోకి అట్లా ట్రాన్స్ఫర్ చేస్తూ ఏదో మొత్తానికి అలా అలా రొటేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఫైనాన్స్ చేసేవాళ్ళు ఉంటారు, బయట జనాలకైతే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్లకి ఇచ్చి రొటేషన్ చేసుకుంటూ ఉంటారు, అదొక బిజినెస్ లాగా. ఇక పెట్రోల్ షాపింగ్ టికెట్స్ కోసం అని కొన్ని స్పెషల్ కార్డ్స్ ఉంటాయి కదా, బుక్ మై షో కార్డ్స్, ఇది పోలీస్ కార్డు, అవి ఈ బట్టలకు వచ్చే కార్డ్స్ అయితే చిరాకేస్తుందండి. అసలు వెస్ట్ సైడ్కి ఒక కార్డు, షాపర్ స్టాప్కి ఒక కార్డు, లైఫ్ స్టైల్కి ఒక కార్డు, సినీ పోలీస్ ఇది మన ఇది మన టికెట్స్ థియేటర్ని ప్రతిదానికి పెపే జీన్స్కి ఒక కార్డు, అన్నిటికీ కార్డ్సే. ఈ కార్డులు మెయింటైన్ చేయలేక పిచ్చెక్కిపోతుంది, ఏ కార్డు ఏదో అర్థం కాదు, అది ప్రతిదీ తీసుకెళ్తే ఏమన్నా అంటే మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి అంట, ఏం చేసుకోవాలి ఆ పాయింట్స్ ఎందుకు పనికిరాదు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని గుర్తుపెడుతున్న ప్రతిసారి తీసుకెళ్ళాలి, కాదు మొబైల్ నెంబర్ పెట్టి ఒకవేళ ఇచ్చిన 7 lakh యూజ్ చేసుకోవాలి లేకపోతే అవి ఎక్స్పైర్ అయిపోతాయి అంటారు. మరీ కొన్ని టాప్ బ్రాండ్స్ అయితే మరీ 3 nelsలే, ఇప్పుడు కొన్నవాడు మళ్ళీ 3 nelsలో ఎందుకు కొంటాడండి అదనమాట. సో ఎక్కడ ఎక్కువ పాయింట్స్ వస్తాయి అక్కడ స్వైప్ చేసి లాస్ట్కి ఆ పాయింట్స్ని మళ్ళీ కింద కన్వర్ట్ చేసుకుని ఓ అసలు అబ్బో మేం కాంగ దీన్ని రిడీమ్ చేసుకున్నాం అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటా. ఈ క్రెడిట్ కార్డు మెయిన్ ఎప్పుడు బాగా పనికొస్తుంది చెప్పనా, జాబ్ హాపింగ్ చేస్తుంటారు కదా, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి హాపింగ్ చేశారనుకోండి, ఆ టైంలో అక్కడ సెటిల్మెంట్ రాదు, ఇక్కడ శాలరీ రాదు, ఐ మీన్ పాత కంపెనీలో సెటిల్మెంట్ ఇంకా అప్పటికీ రాదు, ఫుల్ టైం సెటిల్మెంట్ ఇచ్చేయాలి కదా ఫుల్ అండ్ ఫైనల్, సో ఆ సెటిల్మెంట్ రాదు. ఇప్పుడే జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ కంపెనీ కొత్త కంపెనీలో శాలరీ రాదు, ఆ 4 days గడవడానికి క్రెడిట్ కార్డ్ బాగా ఉపయోగపడుతుంది. లేదు ఏదన్నా హాస్పిటలైజ్ అయినప్పుడు ఎమర్జెన్సీస్లో అలాంటప్పుడు వాడచ్చు, కానీ డ్యూ డేట్ కంటే ముందు మొత్తం కట్టేయాలి అని అంటే మటుకు అది అవ్వక ఒకసారి మర్చిపోతూ ఉంటాం, లేదు ఒకసారి కుదరదు వెసులుబాటు ఉండదు, కొంతమంది లాస్ట్ మూమెంట్లో ఈఎంఐస్కి కన్వర్ట్ చేసేస్తూ ఉంటారు, కనీసం ఇంట్రెస్ట్లన్నా తగ్గుతాయి కదా. ఇంకొందరు మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుని మరీ ఆ క్రెడిట్ కార్డ్కి కట్టేస్తారు, అది ఫ్రెండ్స్కి ఇవ్వడం మర్చిపోతూ ఉంటారు, ఫ్రెండ్స్ కోసం ఈఎంఐలో ఏదో ఒకటి పెద్ద ఐటెం కొనేసి తీసేసుకుని ఆ తర్వాత మన ఫ్రెండ్స్ కరెక్ట్ బిల్లింగ్ డేట్కి డబ్బులు ఇస్తారా ఇవ్వరా అన్న టెన్షన్ తోటి అప్పుడు మనకి ఇంట్రెస్ట్ పడిపోతుంది. ఫ్రెండ్కి ఇంట్రెస్ట్ గురించి చెప్పలేము, అలా అని చెప్పి ఎక్స్ట్రా అడగలేము, ఆ ఇంట్రెస్ట్ మనము, ఏంట్రా నేను కొన్నది 10,000 కదా నువ్వెందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నావు అని అడుగుతాడు కదా అదనమాట. ఆఖరికి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక పెద్ద సర్కిల్ అన్నమాట, డబ్బులు ఎక్కువ కట్టించుకుంటున్నారు అని వీళ్ళ కంప్లైంట్స్, రికవరీ కోసం సపరేట్ స్టాఫ్, ఎందుకుంటారు డెబిట్ కార్డ్స్తో జరిగే ట్రాన్సాక్షన్స్ కంటే కూడా క్రెడిట్ కార్డ్స్తో జరిగేవి చాలా ఎక్కువ, అందుకే క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తుంటే తెలియకుండానే మనం ఎక్కువ అమౌంట్ వాడేస్తూ ఉంటాం. సో మనం ఏదైనా ఒక ఖర్చు పెడుతున్నప్పుడు విచక్షణతోటి ఇది చెయ్యగలమా లేదా ఒకసారి రీపే చేయగలమా చూసుకుని రెస్పాన్సిబుల్గా కనుక చేస్తే మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో మనకి ఎమర్జెన్సీలో ఆడుకునేది క్రెడిట్ కార్డే కానీ దాన్ని పైసలు కనుక యూజ్ చేసుకోకపోతే అది మనల్ని ఆడుకుంటుంది. ఇలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ చాలా రకాలు ఉంటాయి. సో ఈజీ మనీ అనేది ఒకవేళ అలా కాకుండా ఇంకో విధంగా ఏదైనా ఉన్నది అని అంటే ఈజీ మనీ అని నేను అనను దీన్ని. బట్ ఏంటంటే ఎమర్జెన్సీలో ఆపద్ బంధువు అంటారు క్రెడిట్ కార్డ్. ఓన్లీ థింగ్ ఇస్ మనం దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్ విచక్షణ విజన్ తోటి ప్లానింగ్ తోటి యూజ్ చేసుకుని మళ్ళీ ఆ టైంకి రీపేమెంట్ చేసే మాట అయితే ఇదండి ఫైనాన్స్ మేనేజ్మెంట్ అదనమాట. సో రేపటి చిత్రం పడాలి విచిత్రంలో మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు ప్రశంసలు విమర్శలు మా వెబ్సైట్ www.myinmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలార విచిత్రం కార్యక్రమం. జూలై 25, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారము.